పర్వతములో సూతపుత్రుడు కర్ణుడు, ఇక్కడ వ్యాసపుత్రుడు శుకుడు. కొంచెం కన్ఫ్యూజన్ అనుకుండా ఉంటే చాలు, మిగతా అంతా కరెక్టే. నవ విధములైనటువంటి భక్తి నాలుగు రకాలుగా మనకి లభిస్తుంది. ఇది మీరు వీటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసుకోవాలి. మనం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, భక్తి తొమ్మిది విధాలు ఎలా ఉంటుందో మనం తిరిగి తిరిగి చెప్పుకుంటున్నాం కదా. ఒకటి ఏంటి, శ్రవణము. అంటే అలా చేశారు ఇలా చేశారు అని వింటే మనం కూడా అలా చేయాలి. ఎలా చేస్తావు, కీర్తన ద్వారా. ఎవరిని కీర్తిస్తావు, మనలో ఉన్నటువంటి గురు చేతనత్వం యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు మనం గుర్తించలేకుండా ఉన్నాము. దానికి ఉదాహరణ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, కంప్యూటర్ ఉంది నాకు చేత కాదు. ఇంకో శ్రీకర్ మూర్తి అనేటువంటి వాడికి చాలా బాగా వచ్చు నాకు తెలిసిన వాళ్ళల్లో. నాకు తెలియకపోతే అతను ఫోన్ చేసి అడుగుతా, అతను ఫోన్ లో చెప్తాడు హైదరాబాద్ నుంచి. అతను చెప్పినట్టు ఇక్కడ చేసేస్తా నేను. కంప్యూటర్ అదే కదా, కంప్యూటర్ లో ఏం మార్పు రాలే. మార్పు ఎందులో వచ్చింది, కీర్తనములో వచ్చింది. ఇది కూడా ఈ కంప్యూటర్ ద్వారా చేయవచ్చు అని తెలిస్తే కదా చేస్తాం. ఈ మానవ శరీరముతో అనంతమైనటువంటి భగవానుని కళ్యాణ గుణమును కూడా చూపించవచ్చును, మన ద్వారానే అవి బయటికి జరుగుతాయి అనేది కీర్తన. అంతేత భజన కానీ సహస్రనామ స్తోత్రాలు కానీ ఏది చదివినా ఆ చేతనత్వం యొక్క గుణాలే. అదెక్కడుంది, మీరు మౌనముగా ఏ కోరిక లేకుండా శాంత స్థితిలో ఈ విశ్వాన్నంతటినీ కూడా, ఇంద్రియార్థాలన్నిటినీ కూడా, ఇంద్రియాలకి సంబంధించిన అనుభూతులన్నిటినీ కూడా మీరు ఎప్పుడైతే వదిలేస్తారో ఆ క్షణంలో ఉన్నటువంటి చేతనత్వమే భగవత్ స్వరూపము. ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. ఇందాక ఉదాహరణ ఇచ్చాను, కంప్యూటర్ అదే. ఎక్స్పర్ట్ చేతిలో ఒకలా పలుకుతున్నది, చేతగాని వాడి చేతిలో అసలు ఏం పని చేయదు అది. ఇంకా పాడైపోవచ్చు కూడా అది. అలాగే ఆ మౌనము యొక్క అనంతమైనటువంటి గుణాలను కీర్తన ద్వారా, భజనల ద్వారా, ముఖ్యంగా భజన చాలా ముఖ్యం. ఎప్పుడది కీర్తన అవుతే, కీర్తన అంటే ఏంటి, ఆ పేరు మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు పదార్థంగా మారాలి అది. అంటే మీకు అనుభూతి రావాలి. భక్తులకి ఆ భగవంతుడి పేరు చెప్పగానే వాడు కనిపిస్తాడు అక్కడ ఎదురుకుండా. రోకష పరమస కనిపించేది, సూరదాసి కనిపించేది, తులసిదాసి కనిపించేది. అది కీర్తన అంటే. ఇంతే తప్ప ఏదో చెక్క భజనలు కొట్టేసి నాలుగు ప్రసాదాలు తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోవటం కీర్తన కాదు. కీర్తన తర్వాత ఏమివ్వాలి, ఇంకా నిరంతర స్మరణ. ఏమి చేస్తున్నా కూడా దృష్టి దాని మీదే ఉండాలి. పానీయములు ద్రావు జంగుజుజం భాషించుచున్ హాస లీలా నిద్రాదం చేయుచున్ తిరగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మగణే చింతామతాస్వాద సంధానుడై మరిచిన్ ఏ సుతుడు ఏ తద్విశ్వము. స్మరణ ఏది చేస్తున్నా కూడా అది వెనకాతలు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లో. ఏ పనైనా చేసుకోవచ్చు నేను. మీరు ఏ పని చేస్తున్నారో అనేది అసలు ఇంపార్టెంటే కాదు. ఆఖరికి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, యుద్ధం చేస్తూ వాళ్ళు స్మరణించుకోవచ్చున్నాడు. అరణ్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నువ్వు కనుక ఆ స్మరణ అనన్య చింత కనుక నువ్వు చేసుకోగలిగితే, స్మరణ భక్తి కనుక నీకు వస్తే ఏమవ్వాలి, యోగము క్షేమము. నువ్వేమనుకుంటావో అది జరగటం యోగం. జరగకపోతే ఏమంటాం మనం, యోగం లేదురా అంటాం, అంతే కదా. అంచేత నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది అక్కడ, నువ్వు ఏదైనా అనుకోవచ్చు అక్కడ. అంచేత నువ్వు మీరు అనవసరంగా ఇది అడగవచ్చా ఇది అడగకూడదా అనే ప్రశ్నే రాదు అక్కడ. ఇంచేత స్మరణ భక్తి ఉన్నప్పుడు నువ్వేం అడగవు. తమాషా అది, నువ్వు అడిగావంటే స్మరణ లేదనేగా. అనన్య స్మరణ ఉంటే అసలు గురువుల యొక్క తిరగాస అక్కడ ఉంటుంది. నువ్వు ఏది కోరుకుంటే జరిగిపోతుంది స్మరణ చేస్తూ ఉంటే అంటాడు. నువ్వు స్మరణ చేస్తూ ఉంటే ఏం కోరుకుంటావు, కోరుకున్నావంటే ఏం చేసినట్టు, మరి అది కథ. అంచేత నువ్వు నిరంతరాన్ని ఏం జరుగుతుందో చెప్పాడు, అది అబద్ధం చెప్పలేవాళ్ళు. యోగము నీకు ఆకలిస్తుందా, ఖచ్చితంగా నీకు ఫుడ్ దొరుకుతుంది. నిద్రపోవాలని ఉందా, ఖచ్చితంగా అంశతూనిగా తలపం దొరుకుతుంది. అక్కలకోట్ మహారాజ్ చరిత్ర చదివితే మీకు దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. మీకు క్షేమము ఉన్నది పోదు, యోగక్షేమం అంటే అది. అంచేత స్మరణ భక్తి వల్ల గ్యారంటీగా యోగము ఉంటుంది, క్షేమము ఉంటుంది. నువ్వే అడగక్కర్లే, అడిగితే ఎందుకు. కలెక్టర్ ఏమైనా అడుగుతాడా ఏంటి, నాకు ఎక్కడ భోజనం పెడతారని తూరు పంపడం ఇచ్చేస్తాడు వాడు. భోజనం పెట్టే బాధ్యత ఎవరిది, అసలు ఆర్డీఓది కూడా కాదు, అక్కడ ఉన్న వాళ్ళది కూడా కాదు, అసలు ఊళ్ళో వాళ్ళు పెడతారు. జగన్ పని ఉంటుంది కదా ఆయనతో, అలాగే యోగితో అందరికీ పని ఉంటుంది. రికమెండ్ చేయాలి కదా భగవంతుడికి, రికమెండేషన్ లెటర్కి. అంచేత స్మరణ అంటే అది. కళ్ళు మూసుకుని ఉన్నావు, ఏం చేయాలి నువ్వు చెప్పు అంటే చెప్పటం లేదా, పలకటం లే మనకి. ఎందుకు పలకటం లేదు అంటే, పలికితే మనం కొంప ముంచేస్తాం అయింది. రికమెండేషన్స్ మీద రికమెండేషన్స్ వెళ్ళిపోతాయి. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇంకోళ్ళ పని చెయ్యి, బంధు మిత్రుల పని అంతా చేసేమని అడిగేస్తాం. అయ్యి పాపం ఇంకేంటి, లారీ మాషాయికి చేతగా లేదు గురువుని కంట్రోల్ చేసుకోవటం. అవసరం ఉన్నప్పుడు నువ్వు పిలువ వస్తానంటే ఎప్పుడు పిలిచాడు, నమ్మకం లేనటువంటి వ్యక్తులకి పని పాత లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు పిలిచాడు. గురువు అప్పుడు పిలవాలి. లారీ మాషాయికి తెలియలేదు, ఇక మనకేం తెలుస్తుంది అని చెప్పి రాడు ఆయన. ఎప్పుడు రావాలి, ఆయనకంటే బాగా మనకి తెలియదు. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావనే ప్రశ్న మనం వేయకూడదు ఆయనకి. ఏం చేస్తుండని స్మరణ, ఏ పని చేస్తున్నా కూడా నూరా ఏం చేయాలో చెప్పు, నూరా ఏం చేయాలో చెప్పు. ఎప్పుడు వస్తాడు, ఆయన చెప్పింది నువ్వు చేస్తావు అనే నమ్మకం ఆయనకు కలిగితే గ్యారంటీగా వచ్చేస్తాడు. ఆయన రాలేదు అంటే మనం అంత హీన స్థితిలో ఉన్నామన్నమాట. భగవంతుడే స్వయముగా వచ్చి నువ్వు ఇది చెయ్యి అని చెప్తే చెయ్యము, లేకపోతే చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన చాలా పనులు ఉన్నాయి. అసలు ప్రస్తుతం అసలు ఆయన పనులు చేసే ఒక్కడు లేడు. ఉన్న వాళ్ళని చావుడేస్తున్నారు వాళ్ళు. క్యాన్సర్ వచ్చినా, కిడ్నీ స్టోన్స్ వచ్చినా మళ్ళీ మళ్ళీ వాళ్ళని బతికించి ఎలాగో అలాగ పుస్తకాలు రాయించారు. సీక్రెట్ డాక్టర్, సావిత్రి, ఇవంతా కూడా. అంటే ఆయన చెప్తే వినేవాళ్ళు లేరు. అంచేత ఉన్న వాళ్ళని చావగొట్టి ఏడిపించి రాయిస్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, రాస్తున్న వాళ్ళు ఏడ్చి రాయలే, వాళ్ళు చాలా ఆనందంతో రాశారు. అంత బాధలో కూడా మనకు అర్థం అవ్వాలి గురువుకి. మనం ఇలాంటి వాళ్ళు ఉపయోగపడగలిగారే తప్ప, చావు బతుకుల మధ్య ఉండి తిండి తినలేక మూర్చబోయే బాధతో, 3 గంటలు మూర్చతో బాధతో నిద్రలేచి నిద్ర కొడగా దాన్ని ఏమంటావు అని కోమా లేచి రాసింది ప్రైవేట్స్ కి సీక్రెట్ యాక్చువల్లీ. ఇందుకు వాళ్ళు రాయాల్సి వచ్చింది, మనం ఎందుకు రాయకూడదు? మనం అంత నీచ స్థితిలో ఉన్నాం, అసలు వాళ్ళకి ఉపయోగపడము. వాళ్ళనే ఉపయోగించుకోగలిగే వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నటువంటి మనం ఎందుకు ఉపయోగించుకోలేరు? మనం ఉత్తే చెప్పుకుంటాం మనకి భక్తి ఉందని, లేదు ఉంటే పలుకుతాడు. ప్రహ్లాదుడికి పలికాడు కదా, ధ్రువుడికి పలికాడు కదా, సూర్యదాసుకి పలికాడు కదా, చోటవమ్మకి పలికాడు కదా, మనకెందుకు పలకటం లేదు? ఒకటే కారణం ఏంటి అంటే, ఆయన వచ్చి స్వయముగా వచ్చి చెప్తే ఆయన పని మనము చెయ్యము. ఎలా చెప్పగలను? చేస్తా ఉంటే ఆయన చెప్పుండేవాడు. ఆయన సర్వజ్ఞుడు కనుక ఆయనకు తెలుసు వీడు చేయడు అని, అంచేత రావటంలే. స్మరణ భక్తి ఆయనంతటా ఆయన వచ్చి మనకి పని చెప్పేంత వరకు ఆయన పిలుస్తూనే ఉంటాం. కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. నాకు తెలుసు నీ మాట విన్ను, ఇంద్రియాలకి దాసుడు, కానీ నీ పని చేయాలని ఉంది నాకు, అందులో డౌట్ ఏం లేదు. మనకి ఆయన పని చేయాలని ఉంది, డౌట్ లేదు. కానీ మన మానసిక స్థితి, శారీరక స్థితి, ఇంద్రియాలకి లోబడినటువంటి స్థితి ఎంతలాగా మనల్ని పీడించి బంధించి ఉంది అంటే, ఆయనే స్వయంగా వచ్చినా చెయ్యము. శిష్య స్నేహం శాదిమాంతాం ప్రపన్నం. మరి ఏం చేయాలి మాకు చెప్పు. అది స్మరణ భక్తి అంటే. ఈ స్మరణ భక్తి తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? నెక్స్ట్ స్టెప్. ఎప్పుడైతే ఆయన వచ్చి ఇంకా చెప్పటానికి రెడీ అవ్వబోతా ఉన్నటువంటి టైం వచ్చేసరి కల్లా పాదసేవలోకి అడుగు పెడతారు. అది శతకోపం పెట్టడం అంటే. దేవాలయం నుంచి మీరు బయటికి వచ్చారు అంటే మీరు ఎక్కడికి వచ్చారు? 1/4 స్టేట్కి వచ్చేసారు, పాదసేవనానికి వచ్చారు. అంటే బయటకు వచ్చేటప్పుడు అది పెడతారు శిరస్సు మీద, నువ్వు ఇది గుర్తుంచుకో. అంచేతే అది పెట్టకుండా బయటికి రాము మనం. కానీ మనకి ఆ సంస్కారాలు ఉన్నాయి. అది భారతదేశం యొక్క అదృష్టం ఏంటి అంటే ఆ సంస్కారాలు ఉన్నాయి. అదేంటో తెలియకపోయినా అంచేత బయట దేవాలయానికి వెళ్ళి నువ్వు బయటకు వస్తున్నప్పుడు పాదసేవన మూడులో రావాలి. అంటే ఏం చేస్తున్నావు? బయట ఉన్నటువంటి విశాల విశ్వం అంతా కూడా భగవంతుని యొక్క పాదమే. ఇది భగవంతుడి యొక్క పాదము కనుక ఎవరు నీ చేత ఏ పని చేయించుకున్నా కూడా ప్రతిఫలము ఆశించకుండా చేస్తాం. సమాధి స్థితిలో ఉన్నటువంటి శరీరాన్ని వదిలేసినటువంటి శ్రీ సాయిని నుంచి ఏమి కోరుకుని ఆయన చరిత్ర పారాయణ చేస్తే నీ పనులు చేసేస్తున్నాడు సేవాది. మరి అదే మానసిక స్థితిలో మనం ఉండాలిగా. ప్రతిఫలం ఆశిస్తాం మనం. సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ అయిందా లేదా, అది పారసేవనం అయిపోయింది. సర్వీస్ అంటే సేవనమే కదా. బాహ్య జగత్తులో అసలు మీరు ఏది అడగక్కర్లే. భోజనానికి కానీ, తినటానికి కానీ, వసతికి కానీ మీరు ఏది అడగక్కర్లే. ఆ స్థితిలో ఇదంతా కూడా నిరంతరము ఆ భగవంతుడి యొక్క అంశము యొక్క స్వరూపమే అని తెలుసున్నటువంటి భక్తుల పేర్లకి ఆస్తులున్నాయి. చోట అమ్మకి ఆస్తి ఉంది కదా, వెంకటేశ్వర స్వామికి ఆస్తి ఉంది కదా, ఆయన లేడు. ఆయన పేరు చెప్పుకు తినేటటువంటి పారాసైట్స్ కి ఆస్తులు వస్తున్నాయి. మరి ఆయన నమ్ముకున్నవాడు మన ఎందుకు అసలు అంత ఉద్యోగాన్ని వెంపడబడతాం మనం? అంటే ఏంటి స్మరణ చేసుకు, ఇదంతా అంటే ఉద్యోగం మానేయమన్నా నేను చెప్పేది మన నేను మానలేదుగా. స్మరణ దేని మీద ఎక్కువ ఆతృత వద్దు, దేని మీద ఎలాగ ఉన్నదో రుణానుబంధము దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతోంది, ఇది జరుగుతూ ఉన్న మనసు ఎక్కడుంటుంది? పానీయం ములు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస నిద్రాలీలాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద. మరి అదే పాదసేవనం అంటే, పాదసేవనం అంటే భగవంతుడి యొక్క కాళ్ళు పట్టుకోమని కాదు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క కాళ్ళే. అంటే పాదము 1/4 క్వార్టర్ అని అర్థం. ఇది పొందటానికి, ఈ భక్తి అంతా పొందటానికి 4 విధాలు ఉన్నాయి. మొట్టమొదటిది తీర్థసేవనం. తీర్థసేవనం అంటే ఏంటి? ఆవలి గట్టుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో ఆ స్థలానికి ఓ విచిత్రమైనటువంటి అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. వ్యాసుడు కుమార కుమార అంటూ వెళ్ళిపోతూ ఉంటే చెట్లు చేవలు ఏమున్నాయి? ఓ 40 ఏళ్ల పాటు అలాంటి వ్యక్తి ఒక చోట స్థిరంగా కూర్చొని సాధన చేసి ఆ స్మరణ భక్తిలో ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళు ఏమంటాయి? అంతే కదా, అది తీర్థం అంటే. తీర్థసేవనం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళావు, అవి అంటూనే ఉంటాయి. కానీ నువ్వు అందుకోసం వెళ్ళలేదుగా అక్కడ. ఎందుకు వెళ్ళావు అక్కడికి? మొక్కుబడి తీర్చుకోవడానికి. ముక్కుబడిగా వెళ్ళావు. వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుందేమో అని వెళ్ళావు. లేకపోతే వెళ్ళాం, అసలు ఆయన కోపం రాదు అంటే ముక్కుబడి అసలు తీర్చాం. ఆయన తంతాడు కనుక, ముక్కు పుండి వసూలు చేస్తాడు కనుక భయపడి వెళ్ళటమే తప్ప, అబ్బే చాలా ప్రేమాస్పదుడు ఆయన ఏముండు అంటే ఎంతమంది ముక్కులు తీరుస్తారు, ఇంకోసంగా నాకెందుకు, నేను మాత్రం తీరుతాను. ఎందుకు ఆయనకి ప్రేమ ఉంది కదా, ఆయనకెందుకు మనం ఇచ్చే డబ్బు వేదాంతం చెప్తాం. బాధలో ఉన్నప్పుడు మాత్రం ఈ వేదాంతాలు అన్ని ఎక్కడెక్కడికి పోతే ఏదేదో ఇచ్చేస్తామంటాం ఆయనకి. తీర్థ సేవనం అంటే ఎక్కడ ఎక్కడ భక్తులు ఈ నిరంతర స్మరణ చేశారో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు చెట్లు పొదలు అన్నీ కూడా ఆ ముద్రాంకితం అయిపోతాయి. ఎలా ముద్రాంకితం అయిపోతాయి? జర్మనీలో పేరు నాకు గుర్తు రావటం లేదు, బర్బన్ బర్బన్ కాదు, ఈ మధ్య కాలంలోనే మొన్నటి వరకు కూడా ఉన్నాడు. అతని దగ్గరికి పోలీసులు వెళ్తూ ఉండేవారు హత్య జరిగిన చోట, ఓ మట్టి కానీ ఏదో పడి ఉంటుంది కదా గుడ్డ పీలుకేదో, అది ఆయన చేతికి ఇచ్చేస్తే ఆ సంఘటన అంతా ఆయన చెప్పేసేవాడు. చెప్పేసి ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పేసేవాడు ఆ అంతకుడు వాడు. పోలీసులు ఫెయిల్ అవుతే ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అంటే అర్థమేంటి, అక్కడ అంతకుడు యొక్క తరంగాలు కూడా అతను ఉన్న క్షేత్రములో ఉంటాయి. నేను భక్తుల తరంగాలు ఉంటాయి కదా. మన ఉద్దేశం ఏంటి? ఆ స్మరణ భక్తి తెచ్చుకోవాలని కదా. ఈ ఉద్దేశంతో కనుక మనం తీర్థాల దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా స్మరణ భక్తి వచ్చేస్తుంది. ఇచ్చంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా అదే. అందుకనే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, నేను జూన్ లో చోట మా దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉన్నాము అని. మరి అది ఎందుకో కుదరటం లేదు. ఇచ్చేదంటే ఎక్కడికో హిమాలయాలు ఎక్కి వీసాలు పాస్పోర్ట్లు తెచ్చుకుని అక్కడికి వెళ్ళాలి. అంత ఈజీగా మనం వెళ్ళలేము. మరి స్మరణ భక్తి మీద మనకు ఉన్నటువంటి యావ అది. ఎక్కడుంది ఆవిడ? ఆస్ట్రేలియాలోనా, సిడ్నీలోనా, మెల్బోర్న్లోనా, ఏలూరు దగ్గర? అలా వెళ్తాం మనం. మనకు స్మరణ భక్తి ఎక్కర్లే. అక్కడ వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తావు? ఏం తినాలి? నేనేం తినక్కర్లే, మంచిగా తాగుతూ కూర్చోండి అక్కడ. శరది స్మరణ భక్తి. ఆ స్మరణ భక్తి పెంపొందించడానికి ఆయన చరిత్ర చదవమనేది. నిరంతరము ఆయన చరిత్ర చదువుతున్నది కూడా ఏమైపోతుంది, పెద్ద తీర్థం అయిపోతుంది. మరి ఇక్కడ చదువుతున్నారు కదా, ఆయన పారాయణ ఎక్కడ జరిగితే అక్కడ ఆయన ఉన్నట్టు అనేక నిదర్శనాలు ఉన్నాయి కదా. మరి నిరంతరం ఇలాగ పారాయణ జరుగుతున్న చోట ఏమవుతుంది, ఇది పెద్ద తీర్థం అయిపోతుంది. అందులో ప్రయత్నం ఏంటి, ఆ ప్రయత్నంతో చేస్తున్నటువంటి వాళ్ళు ఇందులో పరివరాజకులుగా వస్తున్నటువంటి వాళ్ళు మూడు రాత్రులు ఆ మూడ్ లో ఉండాలి. ఒక తీర్థానికి వచ్చాము మనము, వాళ్ళు పరివరాజకులుగా మారదలుచుకున్న వాళ్ళు ఆ మూడ్ లో రావాలి. ఆ మూడు రోజులు ఇంకా మిగతావి ఉండవు వాళ్ళకి. నిరంతరము ఏ భక్తితో ఉంటారు వాళ్ళు, పానీయంబులు ద్రావుతుడు నిద్రాదులం చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయగడే చింతామృతాస్వాద సంధానుడే మరిచెన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ అనే మానసిక స్థితిలో ఇక్కడ ఉండాలి. అది తీర్థసేవనం అంటే. తీర్థసేవనం తర్వాత సద్గురు సేవనం. ఇది చాలా కష్టం. ఎందుకంటే సద్గురువు ఆ కాలంలోనే దొరికేవాడు కాదు, ఈ కాలంలో దొరకటం చాలా కష్టం. కానీ సద్గురువుకు విచిత్ర లక్షణం ఉంది, ఆయన కాలాతీతుడు. అంచేత ఆయన పేరు ఆయన రూపాన్ని తలుచుకుని ఆయన ఫిజికల్ గా ఉన్నట్టే మీరు ఊహించుకుని చేసేయగలిగితే ఆయన ఉంటాడు అక్కడ. ఇంచేత సద్గురువు కాలాతీతుడు. ఇంచేత కాలానికి లొంగి ఇప్పుడు ఉంది అప్పుడు లేను అదేం లేదు, ఆయన సర్వవ్యాపి సర్వసమర్థుడు కనుక మీకు మెచ్చినటువంటి సద్గురువు యొక్క సేవ చేయాలి. సేవ ఎలా చేస్తారు, స్మరణే నిరంతరము కనుక స్మరణ మీరు చేయగలిగితే సద్గురు సేవే అవుతుంది అది. ప్లస్ నెక్స్ట్ ఏంటి, సద్గురు సేవలో బాహ్య జగత్తులో ఎవరికి మీరు చేసినా ఆ గురువుకి సేవ చేస్తున్నాను అనే భావము ఉండాలి. మరి గురువుకి సేవ చేస్తున్నప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉండాలి, గురువుకి పరిపూర్ణంగా ఇస్తారు కదా. అంతేత మీరు ఎవరికి సేవ చేయగలరు, దారిలో ఉన్న వాడికి సేవ చేయలేం కదా. మనకి సేవ చేసే స్కోప్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, తల్లికి చేయగలవు, తండ్రికి చేయగలవు, లేకపోతే మీ సుపీరియర్కి చేయగలవు, అంతే కదా. అంతేత వాళ్ళకి చేసే పనులన్నీ కూడా సద్గురువుకి చేస్తున్నాము అనుకునే భావనతో వాళ్ళకి చెప్పకర్లే, మళ్ళా వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని వాయించి మారేస్తారు. వాళ్ళు మన పిచ్చాడు దొరికాడు వీడు, వాళ్ళకేం చెప్పరు, అంతా మౌనంగానే ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఆ మానసిక స్థితి సద్గురు సేవ. తర్వాత భక్తుల సేవ. ఇది చాలా కష్టం లభించడం. ఇంకేంటే వచ్చిన గొడవ ఏంటంటే భక్తులు నీలో అవన్నీ చూస్తారు, మనం సేవ చేయించకూడదు కావడు, మన భక్తులు సేవ చేయాలి. మరి ఎలా చేయాలి, మీరు నిర్ణయించుకోవాల్సింది ఎలా చేయాలో. ఇంకేంటే నిజమైన భక్తుడు సేవ చేయించుకోడు, భగవంతుడు సేవ అన్నిట్లోనూ భగవంతుడు చూస్తున్నటువంటి వాడు భగవంతుడి ద్వారా సేవ చేయించకూడదుగా. మరి ఎలా జవాబు లేదు, మరి ఆ భక్తుల సేవ ఎలా జరుగుతుందో. కథాశ్రవణము, ఇది బాగా చేయగలం మనం, ఇది చేస్తున్నాం ఇప్పుడు. ఈ నాలుగు గుర్తుంచుకోండి, నాలుగు సవ్యంగా జరుగుతూ ఉంటే మిల్లిమిల్లిగా భక్తి వస్తుంది. ఇప్పుడు మనకి లేదు ఆ భక్తి, దాని గురించి తాపత్రయపడుతున్నాం. అంచేత లేదు అని మీరు బాధపడకూడదు. ఉంటే చదవం వేసాలి, ఇదంతా ఎందుకు చదవటం, ఇదంతా వింటాం ఎందుకు, నేర్చుకోవటానికి ఇదంతా కూడా. ఇవి ఇలాంటి పాదసేవనము సృష్టిలో 24 రకాలుగా జరుగుతుంది. అంటే సృష్టిలో భగవంతుడి యొక్క అవతరణ 24 రకాలుగా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా మందికి భాగవతంలోని ఈ రహస్యం అర్థం కాదు. అంటే మీ కంటికి ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువ ఈ 24 అవతారాల్లో ఏదో ఒకటి ఉంటుంది. పాదసేవనం కదా, భగవంతుడి యొక్క అవతరణ పాదసేవనం. అవతరణ అంటే దిగటం. ఎక్కడ దిగుతోంది, భౌతిక జగత్తులోకి దిగుతోంది. అంచేత ఈ 24 అవతారాలు మీకు ఏది కనిపించినా ఈ 24 అవతారాల్లో ఒకటే ఉండొచ్చు, రెండై ఉండొచ్చు, మూడై ఉండొచ్చు, లేకపోతే 24 కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మన పాత్రలు చూస్తున్నాం, ఐరన్ అయినా ఉండొచ్చు, ఎల్యూమినియం అయినా ఉండొచ్చు, లేకపోతే ఎల్యూమినము ఐరన్ కలిసి ఉండొచ్చు, లేకపోతే క్రోమియము నికెల్ కలిసి ఉండొచ్చు. అలాగే మొత్తం మీద 5-6 లోహాలు ఉన్నాయి. అంచేత ఈ 5-6 లోహాలను కలిసి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు తీగలు ఉన్నాయనుకోండి, రాగి అయి ఉంటుంది. ఇదేందనుకోండి, ఇనుము అయి ఉంటుంది, లేదా తెల్ల అయి ఉంటుంది. అంచేత మనకు కనిపించేటటువంటి లోహ వస్తువులన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఓ 5-6 లోహాల యొక్క కలియక అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక లోహం యొక్క ఎక్సెస్ అయి ఉండొచ్చు. మన నగలు బంగారం, లేకపోతే బంగారంలో కొద్దిగా రాగి కలిసి ఉండొచ్చు, వెండి, ఇంతే కదా. అలాగే ఈ సంపూర్ణ భౌతిక జగత్తు అంతా కూడా భగవంతుడి యొక్క 24 అవతరణలే. ఆ 24 అవతరణలు ఎలా ఉంటాయో జాగ్రత్తగా చూసుకుని మీరు నిరంతరము ఆ పాద సేవనం చేస్తున్నప్పుడు ఈ అవతారాలు మీకు గుర్తురావాలి. అవేంటంటే చూడండి, భగవంతుని యొక్క నాకు గడియారం లేదు కనుక ఎవరో ఒకళ్ళు టైం చెప్పాలి నాకు, చేతికి లేదు నాకు. భాగవతమున కృష్ణ కథయే ముఖ్య ఫలము. అన్ని అవతారాల గురించి చెప్పినా చివరికి జగద్గురువు యొక్క కథ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుచేతనే దశమ స్కంధమును భగవానుని ముఖముతో పోల్చారు. కృష్ణ కథ చివరిలో వచ్చును. ప్రస్తుతము మనము ప్రథమ స్కంధమును ఉన్నాము. ఇప్పుడు భగవంతుని అవతారమును సంక్షేపముగా చెప్పుచున్నాడు. ఇది ప్రథమ స్కందమున తృతీయ అధ్యాయము. అవ్యక్త చైతన్యము వ్యక్త మగుటయే అవతారము. అవతారమనుగా క్రిందకి దిగుట అని అర్థము. నిరాకారుడైన భగవానుడు శిష్ట జన రక్షణార్థము సాకార రూపుడుగా వ్యక్త మగుటయే అవతారము. భగవంతుడు ఎక్కడ అవతరించును, ఎక్కడ నుండి అవతరించును? సర్వగతుడైన వాడు ఒక చోట అవతరించినచో అతడు పరిమితుడు కాకుండా పరిమితుడైన వాడు పరిపూర్ణుడు ఎలా కాగలడు? పరిపూర్ణుడు గానిచో సర్వగతుడు ఎలా అగును? ప్రశ్నలన్నీ అర్థం అవుతున్నాయి కదా, ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదుగా. భగవానుడు సర్వవ్యాపి అయినప్పుడు సర్వము భగవత్ స్వరూపమే కాగలదు. ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి భగవంతుడు అవతారమే అగును. ఇందాక నేను చెప్పిన భావమే, ఏది కనిపించినా కూడా అది భగవంతుడి యొక్క అవతారం. ఆ అవతారంలో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటున్నావు? 24 రకాలు ఉన్నాయి. 26 రకమైనటువంటి అవతారము లేదు. ఈ అద్వైత భావనలో అవతారము ఆవిర్భవించలేదు. భగవతార మూర్తుల యందు చైతన్యము ప్రస్ఫుటముగా దర్శింపబడి మనలోని అజ్ఞాన పొరలు పలచబడే స్థితి ఏర్పడును. అజ్ఞానం ఎంతగా కరుగుచుండునో జ్ఞానము అంతగా పెరుగుచుండును. అజ్ఞానము సమూలముగా నశించగానే జ్ఞానానుభూతి ఏర్పడి ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు భగవద్ అవతారముగా గోచరించును. జీవులు ఆవిర్భవించటానికి భగవానుడు అవతరించడానికి ఎంతయో తేడా కలదు. చాలా జాగ్రత్తగా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. జీవులు ఆవిర్భవించటానికి
భగవానుడు అవతరించటానికి చాలా తేడా ఉంది. సంచిత కర్మ వలయములో చిక్కుకొని ప్రారబ్ధములను వెంట నిడుకొని జీవులు ఈ ప్రపంచంలో కాలు మోపుతారు. జీవులు ఈ ప్రపంచంలో పాదం మోపుతారు. భగవంతుడు పాదం మోపుతున్నాడు పాదసేవనం. కానీ ఏ ఉండదు అక్కడ? సంచిత కర్మ ఉండదు, ప్రారబ్ధ కర్మ ఉండదు. అది తేడా ఇద్దరికి. భగవంతుడి యొక్క అవతారానికి జీవుడి యొక్క అవతరణకి మెయిన్ తేడా ఎక్కడొస్తుంది అంటే సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ. మెల్లిమెల్లిగా చూద్దాం అదేంటో. అందుచేత త్రాటితో కట్టివేయబడిన పశువు వలె స్వేచ్ఛను కోల్పోయి ఒక నిర్దిష్టమైన గాడిలో నిలబడి నియమిత జీవనాన్ని అనుభవిస్తూ పరిమిత జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రారంభము లేదు. కానీ భగవానుని అవతారము అలాంటిది కాదు. తనకు ఏ విధమైన సంచితము లేదు, ప్రారంధము లేదు. కేవలము జీవులను ఉద్ధరించవలనది దివ్య సంకల్పముతో తన మాయను ఆధారంగా చేసుకుని మాయను పాలించుతూ ఈ జగత్తులో వ్యక్తమగును. మనము తప్పుగా
అవతరణ ఉద్దేశం ఏమని మన ఉద్దేశం మన్ని ఉద్ధరించు వస్తుంది కాని భగవంతుడికి తేడా రాదు అనేది మన అహంకారము అలాంటి సంకల్పం రాయిస్తుంది. మనం ఉంటే అంటే పోతే అంటే మీరు భగవంతుడి దృష్టిలో ఆలోచించండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆ సెంటెన్స్ లో పూర్తి అహంకారమే కదా. జీవుడిని ఉద్ధరించడానికి భగవంతుడు ఏం చేస్తాడట, ఎన్ని కష్టాలు పడతాడట. మనము సంచిత ప్రారంభ కర్మల విషయ వినయములో చిక్కుకున్నాం. మనం చేసిన వెదవ పనులతో అంతేనా? ఈ వెదవ పనులు ఎవడు చేశాడు? క్రిమికీటకాల కంటే హీనమైనటువంటి వ్యక్తి. ఎందుకు వీడు క్రిమికీటకాల కంటే హీనమైనటువంటి వ్యక్తి? ఏ క్రిమికీటకము కూడా మనిషి ఇంద్రియాలకి లోనైనట్టు లోను కాదు కదా. ఇంద్రియాలకి దాసుడైపోయిన వ్యక్తి కంటే హీనమైనటువంటి జంతువు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏ జంతువు తన్ను ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తాడు అని అనుకోదు అనుకుంటుందా? కానీ జంతువుల కంటే హీనమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? భగవంతుడు 24 అవతారాలు ఎత్తుతాడు వీణ్ణి ఉద్ధరించడానికి. ఇంకా భగవంతుడికి ఇంకేం పని లేదు, ఇదే పని. మీరు కొంచెం అర్థం చేసుకోండి. భగవంతుడు యొక్క విశ్వ కళ్యాణ సమర్థుని యొక్క టైం ఎంత ఎక్కువ విలువైనదో, వాడు ఆయన నీకోసమే రాడు. నీ యొక్క ఆర్తి, నీ యొక్క బాధ, నీ యొక్క కర్మ, నీ యొక్క చేతనత్వము ఆయన్ని పీకాలి. అది సాధన. సంవత్సరాలు సంవత్సరాలు అందుకు చేయాల్సి వస్తుంది. ఆయనకే ఆ భక్తి ఉంటే నువ్వు సాధన ఎందుకు చేయటం? ఆయన దిగొచ్చి చూసుకుంటాడు. ఏమీ చేయడు ఆయన. ఆయనకి పట్టలేదు. ఆయనకి పట్టించుకునేటట్టు చెయ్యాలి నువ్వు. అందుకు ఈ నియమాలన్నీ పానీయములు ద్రాగుచుంగుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులంచేయుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ ఎదుచుతుడు ఏ చదువు. ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచములో ఉన్నటువంటి దాని మీద దేని మీదైనా మీకు ఆసక్తి ఉంటే మీ వైపు చూడడు. అనవసరం మీద ఆయనకి. ముందు మన అహంకారాలు పోవాలి. మనం ఏదో ఆయనకి చేసేస్తామని ఈ అహంకారం కొంప ముంచుతుంది. అదే సమాచారం. ఈ అహంకారం వల్ల ఈ మాటలన్నీ రాయబడతాయి. ఇది అహంకారమే. నీకోసం బ్యాక్టీరియా కోసం మనం బతికున్నామా? ఇక్కడ బ్యాక్టీరియా చెప్తుంది ఎందుకంటే ఫలానా ఇళ్లలో పిల్లవాడు పుట్టబోతున్నాడు. ఆ పిల్లవాడు ఎందుకు పుడుతున్నాడు అంటే ఈ బ్యాక్టీరియా గ్రో అవడానికి. వాటికే కనుక మనలాంటి బుద్ధి ఉందనుకో, బ్యాక్టీరియా మీకు ఐడియా ఉందా? నేనేం ఉదాహరణ ఇస్తున్నాను, ఈ బ్యాక్టీరియాలు ఉన్నాయంతా కూడా మన శరీరం మీద బతుకుతాయి. వాటికి ఇలాంటి భాగవతం రాస్తాయనుకోండి, అవి రాస్తే ఏం రాస్తాయి? నీకు తెలుసా, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు సుమారు 99 నెలలకి అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు చేతనత్వం. అది ఎందుకు అవతరిస్తుంది? మన్ని పోషించడానికి అవతరిస్తుంది. మన కోసమే అసలే సృష్టి అంతా నీకోసం నాకోసం. ఈ అహంకారం పోతే తప్ప భాగవత ధర్మం అర్థం కాదు. ఇదంతా ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటటువంటి అహంభావం ఉంది. మనము భగవంతుడికి ఉపయోగపడము, మనం గుదిబండలము ఆయనకి. ఎంతవరకు?
ఈ భావన రానంత వరకు కార్పణ్య దోషోపహత స్వభావ పిరికవాడిని నేను, నా స్వభావాన్ని నేను గుర్తించలేకుండా ఉన్నాను అనే ఏడుపు కనుక వస్తే, ఏడుపు రావటంలే, బాధ రావటంలే, ఇంత అనంతమైనటువంటి శక్తి నీకు ఆవిర్భవిస్తుంది అన్న అదొద్దు, నాకు ఏం కావాలి అంటే ఇది కావాలి. గోకర్ణుడు తండ్రి ఎవరిని కావాలన్నాడు? కొడుకు కావాలన్నాడు. వద్దురా బాబు, చివరికి ఏమయ్యాడు వాడు? వాడు ప్రేతమయ్యి చావుగొట్టి చెవులు మూసివేయండి. అంటే ఇలాంటి వాళ్ళ కోసం భగవంతుడు అవతరిస్తాడని నమ్ముతున్నారా అసలు మీకు? కేవలము మన యొక్క అహంకారం అలాంటి ఫీలింగ్స్ ఇస్తుంది. వద్దు, అలాంటి అహంకారాలు వద్దు. చాలా నీచమైనటువంటి బతుకులు మనవి, ఎందుకు ఉపయోగపడినటువంటి బతుకులు మనవి. ఆఖరికి మన శరీరంలోని ఏ భాగము దేనికి ఉపయోగపడదు? మిగతా శరీరాలు జోడుకైనా దేనికైనా ఉపయోగపడతాయి. మన చర్మంతో చెప్పులు కుట్టిస్తారన్నా ఎందుకు ఆవిడు చెప్పులు కుట్టించుకోడు? ఇద్దరు కుట్టిస్తాడని నాకు నమ్మకం లేదు అంటాడు, కానీ ఒకవేళ కుట్టిస్తాడన్నా ఏది పనికిరాదు. ఈ భావన అంచేత ఈ తప్పుడు తప్పుడు భావనని మీరు పట్టుకోగలగాలి. భాగవతంలో దూరి ఉన్నటువంటివి ఏంటది? కేవలము జీవులను ఉద్ధరించడానికి పుట్టాడు. ఆయనకేదో పరిణామ క్రమంలో ఆయనకేదో పని ఉంది. ఆ పని నిన్ను ఉద్ధరించడానికి కాదు. ఇప్పుడు మనం పుట్టింది బ్యాక్టీరియాను ఉద్ధరించడానికి కాదుగా. కానీ బ్యాక్టీరియా ఏమనుకోవచ్చు? అనుకోవచ్చు, తప్పేం లేదు. అది అనుకుంటే తప్పేం లేదు, కానీ తప్పది. ప్రమాదవశాత్తు నువ్వు కూడా అక్కడ ఉన్నావు కనుక నిన్ను లాగేస్తాడు. అది సైడ్ ప్రోడక్ట్ తప్ప మేజర్ ప్రోడక్ట్ కాదు. ఇది కర్మాతీతుడైన అందుచేత అవతార వైశిష్ట్యమును అవగతము చేసుకొనలేక జనులు మథన పడుతూ ఉంటారు. కర్మాతీతుడైన భగవంతుడు ఏ కర్మానుభవానికై అవతరించును అన్నది శంక చాలా మందిలో కదులుతుంది. కర్మాతీతమైనటువంటి వ్యక్తి కదా. అందుకే 4వ అధ్యాయంలో కర్మయోగంలో మనం చదువుతాం భగవద్గీతలో, బహుని మే వ్యతీతాని జన్మాని తమచాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. గురుచేతనత్వానికి అన్ని తెలుసు, అన్ని జన్మలు తెలుసు అర్జునుడికి. కానీ ఇద్దరు కలిసే పుడతారు. అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసే పుడతారు. అలాగే నువ్వు నీలో ఉన్నటువంటి గురుచేతనత్వం కలిసే పుడుతుంది. అవతారం అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ కోసం అవతారం జరగలే, కానీ నువ్వు పుట్టినప్పుడల్లా నీతో పాటు ఆ గురుచేతనత్వం కూడా పక్కన ఉంటుంది. అవగాహన అవుతున్నా ఏం చెప్తున్నాను నేను? అవతారం అనేది నీతో పాటు జరిగింది, మళ్ళా వేరుగా ఏం జరగదు. భగవంతుడి యొక్క అవతారం నీకోసం. అసలు నువ్వు పుట్టడానికి కారణం ఏంటి అంటే వెనక అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక. బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. నువ్వు నేను కలిసే జన్మెత్తుతాం ఎప్పుడు. నీకు అదేం అర్థం కావటం లేదు. నువ్వు ప్రారంభ కర్మలో దాంట్లో ఇరుక్కుపోయి చస్తున్నావు పుడుతున్నావు చస్తున్నావు పుడుతున్నావు. నా కర్మ వల్ల నీతో పాటు నేను పుడుతున్నాను. కానీ తేడా ఎక్కడొచ్చింది భగవంతుడికి? ఈ కర్మ ఏది అంటుకోదు, కానీ పక్కనే ఉంటాడు. అంచేత నువ్వు ఎలుగెత్తి పిలవగలిగితే, ఆర్తితో పిలవగలిగితే పలుకుతాడు. పక్కనే ఉన్నాడు కనుక. ఎక్కడో ఉంటే ఏం పలుకుతాడు? మళ్ళా నీకోసం అవతారం ఎత్తాలంటే పలకలేడు ఆయన. ఆయన అవతారం ఎత్తేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు వెయిట్ చేయక్కర్లే అసలు. నువ్వు ఆ పాయింట్ అర్థం చేసుకో. నీతోనే ఇప్పుడే ఈ క్షణంలోనే మీలోనే ఉన్నాడు. అది సర్వవ్యాపి అవుతే నువ్వు అవతరించావు కనుక ఆయన కూడా అవతరించినట్టే. కానీ ఆయన అవతరించాడా లేదా? అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయ. ధ్యాన విధానం చెప్పాను కదా మీకు. పుట్టుక లేనివాడినైనా నాశరహితుడునైనా మీతో పాటు నేను వస్తాను. ఇప్పుడు ఇది ఉంది, 10 గదులుగా మార్చేశాం. ఆత్మమున కలిగేడి సుఖ దుఃఖములను మనమే అనుభవించున్నట్లు, పాపాత్ముల పుణ్యాత్ముల కర్మల కారణంగా అరుదించిన భగవతార వలన భగవతారమునకు భగవద్వతారము వలన లభించడి శుభాశుభ ఫలమును వారే అనుభవిస్తారు. ఎవరు అనుభవిస్తారు? శ్రీరాముని ఆవిర్భావమునకు రావణుని పాపకర్మే కారణము కాదు, విభీషుని పుణ్యకర్మ కూడాను. శ్రీకృష్ణుని అవతారమునకు రుక్మిణీదేవి పుణ్యకర్మయే కాదు, శిశుపాలుని పాపకర్మ కూడాను. ఎవరి ఫలములను వారే అనుభవించుచుందరు. భక్తులు భగవత్ దర్శనముతో పునీతులగుతుందరు. దురాత్ములు భగవంతుని చేతిలో హతులగుతుందరు. ఈ విధముగా భగవద్ అవతారము భూదేవిని ఉద్ధరించుచుండును. భూమే భారావతారాయ, భూభారమును తగ్గించుట కొరకే భగవానుడు అవతరించుచుండును. అసంఖ్యా అవతారాః హరే, శ్రీహరి అవతారములు అసంఖ్యాకములు. శ్రీ మహావిష్ణువు తన యోగమాయచే అసంఖ్యాకములైన అవతారములు ఎత్తును. పూర్ణ అంశ ఆవేశావతారములుగా పృథ్వీపై అవతరించును. ఇవి టైమైందా? పూర్ణ అంశ ఆవేశం మూడు ఇక్కడ కలిసిపోయాయి. టైం అయిపోయింది అన్నది పూర్ణావతారము. టైం ఇంకా ఉన్నది అంశావతారము. హా నేను చెప్పింది తప్పు అంటావా అనేటటువంటి ఆవేశావతారము. ఈ మూడు కలిశాయి కనుక, మూడు అవతారాలు కలిసినటువంటి ఈ త్రిపుటి ఉంది కనుక, ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం కృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. భాగవతము ఎంత విన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆర్తి ఎంత మీలో వచ్చింది. వాణ్ణి పిలవండి, వాణ్ణి. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఏమైనా పలుకుతాడేమో చూడండి. పలికినా పలకపోయినా సర్వాంతర్యామి ఆయనకి ఒక చిన్న అప్లికేషన్ పెడుతున్నాం మనం. నాటు విధానము. అందరూ సుఖముగా ఉండాలి అనే బీజాలు నాటుకుందాం. మనం ఏం నాటుకుంటే అదే మనం కోసుకుంటాం. ఇతరులకు ఆ శాంతి వస్తుందో లేదో మనకి తెలియదు, కానీ మనం అది నాటుతున్నాం కనుక మనకి ఆ ఫలితాలు వస్తాయి అనేటటువంటి ప్రిన్సిపుల్ని అర్థం చేసుకుని ఆర్తి ఉత్తినే నోటి మాటలు కాకుండా అనంతమైనటువంటి ఆ సర్వజ్ఞ సర్వసమర్థ సర్వవ్యాపి అయినటువంటి భగవాను కోరుకుందాం. సస్యశ్యామలమైనటువంటి పృథ్వీ, రోగరహితమైనటువంటి పిల్లలు మనవలతో ఆరోగ్యముగా జీవిస్తున్నటువంటి సమాజము, ఆతతాయిలు లేనటువంటి, టెర్రరిస్ట్స్ లేనటువంటి, నక్సలైట్స్ లాంటి వ్యక్తులు లేనటువంటి, గుండాలు లేనటువంటి రాజ్యం, అందరూ సుఖంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.